ജയ് ശ്രീമന്നാരായണ. ശ്രീമതേ രാമാനുജായ നമഃ. പ്രിയ ഭാഗവത മൈത്രി സഭ്യുളാര, പെദ്ദലാര, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత పీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు, వారి ఆచార్య పూర్ణ కరుణాకటాక్షంతో ఈ గ్రంథాన్ని మనకి అందించగలిగారు. ఈ గ్రంథము శ్రీకృష్ణ అర్జున సంవాదం. ప్రశ్నోత్తరాల విధానంతో ఈ చక్కటి భగవద్గీతకు వివరణాత్మకమైనటువంటి గ్రంథం మూడు భాగాలుగా కనిపిస్తున్నది. దానిలో ప్రథమ గ్రంథం అంటే ప్రథమ భాగం ప్రారంభించాం. ఈ గ్రంథంలో 1-2 అధ్యాయాలు మాత్రమే ఉండి తర్వాత రాబోయే అధ్యాయాలకి నాందిగా అనుబంధంగా కొంత కనిపిస్తున్నది. పెరుమాళ్ యొక్క కృపాకటాక్షం, ఆచార్యుల యొక్క కృపాకటాక్షంతో ఈనాటికి ఈ గ్రంథం పూర్తిగా వస్తుంది. కాశ్యపహన్ వయసంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్వామివారు రచించినటువంటి ఈ కృష్ణార్జున సంవాదం అనే గ్రంథంలో 41 భాగం పూర్తయ్యాయి. నేడు 42 భాగం, అంటే ఈ గ్రంథంలో చివరి భాగం అన్నమాట. నిన్నటి రోజున స్వామివారు ఆత్మదర్శనం అనేది మోక్షోపాయము కాదు అని గ్రహించమన్నారు. ఒకవేళ ఆత్మదర్శనమే మోక్షమేమో అని అడిగినటువంటి ప్రశ్నకి అంతకంటే కాదు అన్నారు. పరంజ్యోతి రూపసంపద్య అనే స్పష్టంగా భగవంతుడిని పొందడమే ఫలమని చెప్పారు. ఇక ఈనాటి భాగంలో కొనసాగింపు 1235 ప్రశ్నతో. అడిగేన్ రామానుజదాసు, ఎలా నాయనా కూర్చో, భగవద్గీత బాగానే అర్థమవుతుందా నీకు? అడిగేన్, గతంలో ఏదో విన్నాను కానీ ఇంత సావకాశంగా ఇంత చక్కగా గ్రహించే అవకాశమే లేకపోయింది. అడిగాను, ఏదో మా ఎందు మీరు అనుగ్రహించి చాలా ఓపికగా చెప్పడం మా భాగ్యం. అడిగాను, ఇప్పుడు మీరు నాకు ఆయా ఉపనిషత్తులన్నిటినీ ఏమైనా వివరిస్తారా? అవసరమేమీ లేదు ఇప్పుడు, ఊరికే గ్రంథం పెరిగిపోతుందేమో అని భయం. అంతేకాదు, గీతామృతంలోంచి ఉపనిషత్తత్వాన్ని అధ్యయనం చేయడంలోకి మారిపోతే ఈ విషయం గహనమైపోతుందేమో కూడా మనకి. అడి, అది నిజమే. సులభంగా ఉపనిషత్ సారాన్ని గ్రహించాలని భగవద్గీతను ప్రారంభించి మళ్ళా ఉపనిషత్తుల వివరణలోకి వెళ్ళడం అసందర్భమే. అడిగాను, అదే ఇప్పుడు తప్పనిసరి వివరణ కోసమైతే ఆయా సందర్భాల్లో చెప్పుకుంటామనుకో, కానీ ఇక్కడ విషయం అవగాహనానికి వచ్చేసింది కనుక ఇక అవసరం లేదు అని నా అభిప్రాయం. అడిగాను, అడిగాను, పోనీ మీరు ఇంత సందేహంగా భావిస్తున్నప్పుడు కనీసం ఆ ఉపనిషత్తు వాక్యాలని ఉదహరించి వదిలేయండి. అడిగాను, నేను తర్వాత అధ్యయనం చేసుకుంటాను. బాగుంది భేష్, ఈ ఆలోచన చాలా బాగుంది. కొన్ని ఉపనిషత్తు వాక్యాలు మాత్రం చెప్తాను, గుర్తించుకో. అడిగాను, మీరు చెప్తున్నది ఆత్మదర్శనము, భక్తి యోగము విషయాలే కదా? అవును, అవే. ఆత్మదర్శనం మోక్షం కాదు, మరి భక్తి యోగానికి అది అంగమే కానీ మోక్షానికి ఉపాయం కూడా కాదు. ఈ విషయాన్ని నిర్ధారించే ఉపనిషత్తుల్లో మనకి కటవల్లి అని ఒక ఉపనిషత్తు ఉంది కదా, దానిలో చక్కగా కనిపిస్తుంది. అడియన్ కటవల్లి అంటే కఠోపనిషత్త. అవును అదే. తం దుర్దర్శ్యం గూఢమను ప్రవిష్టం అంటూ 1, 2, 12. అలాగే నజాయతే మ్రియతే వా విపశ్చిత్ అనే దగ్గర అంటే 1, 2, 18లోను అనోరణీయాన్ అని మొదలుకొని 1, 2, 20, 21, 22 మంత్రాల్లో నాయమాత్మ అని ఉండే 23, విజ్ఞానసారథి అని ఉండే 1, 3, 9 మొదలైన మంత్రాలన్నింటినీ జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆత్మదర్శనం మోక్షం కాదు, భక్తియోగానికిది కేవలం అంగమే అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. స్వామి, దాసునికి మరొక అనుమానం వస్తున్నది. మళ్ళీ ఇదివరకు ఎప్పుడో దేవరవారు మోక్షం 2 రకాలని, ఒక రకం వాళ్ళని కేవలులు లేదా జిజ్ఞాసువులు అంటారన్నారు, 2వ రకం వారిని జ్ఞానులు అంటారన్నారు, ఇద్దరూ విరజాన్ని దాటి వెళ్ళి ముక్తులవుతారు అని అన్నారు. అందులో మొదటి రకం వారు కేవలం ఆత్మానుభవంతో పరమపదంలో ఉండిపోతారని, 2వ రకం వారు పరమాత్మ కైంకర్యంలో ఉంటారని చెప్పినట్లు నాకు గుర్తు. చతుర్విధ భజంతే మాం అనే భగవద్గీత శ్లోకాన్ని కూడా అక్కడ వీరు వివరించినట్లు దాసునికి ఒక జ్ఞాపకం. అవును కరెక్టే, మరి ఇప్పుడేమిటి నీ సందేహం? అదేం కాదడి ఏం, మరి అయితే ఆత్మదర్శనం మోక్షం కాదని ఇప్పుడంటున్నారేమిటి అని. ఓ పిచ్చివాడా, ఇప్పుడు జాగ్రత్తగా విను. ఈ శరీరంతో ఉన్నప్పుడు కలిగే ఆత్మదర్శనం మోక్షం కాదు, అసలు జీవన్ముక్తి అనేదే లేదు. ఆత్మానుభవమే పరమార్థమని నిశ్చయించుకొని పరమాత్మ వల్లనే దానిని పొందుతున్నప్పటికీ పరమాత్మ అనుభవాన్ని కోరకుండా ప్రాకృత శరీరాన్ని విడిచి పరిశుద్ధాత్మస్వరూపంతో నిలిస్తే అది మోక్షమే, దానిని కైవల్యం అని అంటారు. అతడు పరమపదానికి వెడతాడు కానీ భగవదనుభవం అనే మహదానందంలో ఉండడు. ఇది అడిగే మహదానందము అంటే ఆ ఆనందం ఎందుకుండాలి అడియన్? ఇప్పుడు మనకి నిఘంటువుల్లో మోక్షాన్ని గురించి చెప్తూ ముక్తిర్మోక్షో మహదానంద అని ఉంది. ముక్తి అన్నా మోక్షమన్నా మహానందము అన్నా ఒకటే అర్థం. ఆనందానికి మహత్వం 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో అపరిమిత కాలం పాటు ఆ ఆనందం ఉండాలి, నిరవధిక పరిమాణంగానూ ఉండాలి. కైవల్యం అపరిమిత కాలం పాటు ఉంటుంది కానీ నిరవధికం కాదు. భగవదనుభవం అయితే అపరిమిత కాలము నిరవధికము కూడా. అడియేన్ అడియేన్. అలా అయినప్పుడు ఈ మహదానందం నిర్వచనానికి సరిపోనప్పుడు విరజానది అవతలకి ఎలా పెడతాడు ఈ కేవలుడు? యువతలే ఉండిపోవాలి కదా అడియన్, ఉండలేడు. కారణం ఇంద్రియాతీత అప్రాకృత ఆనందాన్ని అపరిమిత కాలం పాటు అవిచ్ఛిన్నంగా అనుభవించడం ప్రకృతి మండలంలో అసాధ్యం కనుక విరజానది దాటి తీరాలి. కానీ నిరవధిక పరమాణువు ఆనందం ఉండదు కనుక భగవదనుభవం కన్నా అనేక రెట్లు నాసిగా తోస్తుంది ఈ మోక్షం. అడియన్, మోక్షంలో కూడా నాసిరకం మేలురకం అని 2 ఉంటాయా ఏమిటండి? మరీ అన్యాయంగా ఉంది ఇది. ఇదేనా కూరగాయల్లాగా రకరకాలుగా వంకాయలని పొట్లకాయలని భేదాలు ఉంటాయా? ఆహా, ఊరికనే నీకు అర్థమవడానికి ఆ పదాలు వాడాను అంతే. ఆళ్వార్లు కైవల్యాన్ని సిత్తన్బం పెరుంతుంబం అని వర్ణిస్తారు, అంటే చిన్న ఆనందం పెద్ద దుఃఖం అని. అడియన్, అలాంటప్పుడు దాన్ని మోక్షమని ఎందుకు అనాలి అనేది నా బాధ. విరజానదిని దాటేసిన వాడు మరి తిరిగి రాడుగా, అందుకని దానిని మోక్షం అనవలసిందే. స్వామి, ఇది మరీ బాగుంది. మీరే మాటలతో వాణ్ణి దాటించేసి ఇప్పుడు ఇంక దాటేసిన వాడు తిరిగిరాడు అంటారేమిటి? ఆ కేవలుడు విరజానదికి ఇవతలే ఉండిపోతే నష్టమేమిటి? అంటే కర్మలు నశించిన తర్వాత కదా శరీరం పడిపోతుంది. శరీరం పడిపోయిన తర్వాత కదా అప్రాకృతమైన పరిశుద్ధాత్మస్వరూపం సంపూర్ణంగా అనుభవానికి వస్తుంది. అప్పుడు కదా వాడి కైవల్య స్థితిలో ఉంటాడు. కర్మలు నశించి శరీరం పడిపోయిన వాడికి ప్రాకృత లోకంలో స్థానం ఉంటుందా? ఇక ఉండదు కదా. అందుకని వాడు విరజని దాటవలసిందే. దాటేశాడా? మరి తిరిగిరాడు కనుక ముక్తుడే, మోక్షం వచ్చినవాడే. సరే సరే అడిగి ఒప్పుకుంటానండి, కానీ ముక్తిర్మోక్షో మహానంద అని నిఘంటువును చూపినప్పుడు ఆ మోక్షం మహానందం అయి తీరాలి కదా అంటాను. అందులో నాసిరకం మేదురకం ఆనందాలనే తేడాలని మీరు ఎలా చెప్తారు అని దాసునికి మనస్సులో కలుగుతున్నటువంటి చిన్న బాధ. ఓహో, నీ అనుమానం నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక ఉదాహరణ చెప్తాను చూడు. స్త్రీత్వం అనేది రెండు విధాలుగా ఉంటుంది కదా. ఒకటేమో పురుషునికి భార్యగా ఉండడం, రెండవదేమో సంతానానికి తల్లిగా అవడం. సంతానం కలుగనంత మాత్రాన ఒక ఆమెను స్త్రీ కాదు అని అనగలమా? అలాగే మోక్షం రెండు విధాలుగా ఉంటుంది. ఆనందాన్ని అనంతకాలం అనుభవించడం ఒకటి, నిరవధిక పరిమాణంలో పొందడం ఇంకొకటి. కేవలుడు నిరవధిక పరిమాణంలో పొందనంత మాత్రాన వాడిది మోక్షం కాదు అని మనం అనలేం. అలా అని పరిపూర్ణుడు మాత్రం కాదు అని కూడా మనం చెప్పలేం. అడిగిన మీ ఆర్గ్యుమెంటు ఉదాహరణలు సరిపోతున్నట్టున్నాయి, కానీ నేను నా మనస్సును మాత్రం సరిపెట్టుకోలేకపోతున్నాను స్వామి. ఆత్మదర్శనాన్ని ఒక పక్కన మోక్షమంటూనే ఇంకొక పక్క నుంచి భక్తి యోగానికి అంగం అంటారేమిటి? అవును, నీకు నిజంగా ఇది అవగాహన లోపం వలన వచ్చిన అనర్థం. మరొక్క ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా విను, బాగా అర్థమైపోతుంది. ఢిల్లీలో రాష్ట్రపతి భవనానికి వెళ్ళడం అనేది నీ లక్ష్యం అనుకో. ఢిల్లీ వెళ్ళావు, నీ లక్ష్యం నెరవేరినట్లు అయిపోయిందా? రాష్ట్రపతి భవనానికి కూడా వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాతే కదా నీ లక్ష్యం నెరవేరుతుంది. ఢిల్లీ వెళ్ళడానికి రైలు టికెట్టు కొనుక్కుంటే చాలా, ఎవరైనా కొనుక్కోవచ్చు. రాష్ట్రపతి భవనంలోకి వెళ్ళాలంటే మాత్రం ప్రత్యేక పర్మిషన్లు అవసరం కదా. ఎంత ప్రత్యేక పర్మిషన్ ఉన్నా టికెట్ కొని ఢిల్లీ వెళ్ళకపోతే రాష్ట్రపతి భవన్కి నువ్వు వెళ్ళలేవు. ఇప్పుడు అన్వయం సరిచేసుకో చూద్దాం. అర్థమైందా? అర్థమైంది అడియన్. ఇప్పుడు ఢిల్లీ అంటే పరమపదం అనుకోవాలి, రాష్ట్రపతి భవన్ అంటే పరమపదనాథుని యొక్క నిరంతర అవిచ్ఛిన్న కైంకర్యం. రైలు టికెట్ అంటే ఆత్మదర్శనం, ప్రత్యేక పర్మిషన్ అంటే భక్తి యోగం. భలే భలే, కాస్త తెలుస్తున్నట్లే ఉంది. అంతేనా అడియన్? అవును. మరొక్కసారి చెప్తాను చూడు, నీకు భగవద్గీతాశాస్త్రం ప్రాకృత సౌఖ్యాలైన ఈ ధన సంపాదన మార్గాలు వగైరాలు గురించి ఎలా ప్రత్యేక వివరణలు ఇవ్వదో, అలాగే కేవల ఆత్మానుభవ రూపమైన మోక్షం గురించి కూడా ప్రాసంగికంగా చెప్తుంది తప్ప వివరణ ఇవ్వదు. ఈ శాస్త్రపు లక్ష్యం అంతా కూడా నిరవధికము, నిరతిశయము, అవిచ్ఛిన్నము అయిన ఆనందప్రాప్తి రూపమైన మోక్షం గురించి, అంటే భగవదనుభవం గురించే తప్ప ఆత్మానుభవ రూపమైన కైవల్యం గురించి కాదు. అలాంటి భగవదనుభవ రూపమైన మహదానంద ప్రాప్తి ఎలా అని చర్చిస్తూ భక్తి యోగమే దానికి సరియైన మార్గం అని ఉపనిషత్తుల యొక్క ఆధారంగా ఈ గీతాశాస్త్రంలో నిర్ధారించబోతున్నారు. అలాంటి భక్తి యోగానికి ఆత్మదర్శనం అనేది అంగము అని వివరిస్తున్నారన్నమాట. ఇంతవరకు తెలిసిందే నీకు అడియన్? చాలా చక్కగా తెలిసింది, ఇప్పుడు అంతా క్లియర్గా ఉన్నట్లుంది అడియన్. అయితే మీరు భక్తి యోగం ప్రారంభించబోతున్నారా స్వామి? అబ్బే, ఇంకా ఎక్కడా, మనం చాలా దూరంలో ఉన్నాం, ఇంకా ముందుకు సాగాలి. ఇంకో 4 అధ్యాయాలు ఆత్మ గురించి, ఆత్మదర్శనం గురించి, దానికి కావలసిన సాధనల గురించి, అందులో కలిగే వివిధ దశల గురించి చెప్తూనే ఉంటారు. అడియన్, ఉపనిషత్తుల ప్రక్రియ కూడా అంతేనా? అవును, అంతే. అంగం గురించిన వివరణ, అంగి గురించి వివరణ స్పష్టంగా, మళ్ళీ మళ్ళీ అనుమానాలకి తావు లేకుండా ఉంటాయి. కఠోపనిషత్తే తీసుకో, నజాయతే మ్రియతే వా అనేది భగవద్, అదేమో 1:2:18 వివరణ. భగవద్గీత 1 నుంచి 6వ అధ్యాయం వరకు అనోరణీయాన్ వగైరాల వాక్యాల వివరణలే మనకి 7వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయాల వరకు సాగుతుంది అని అంటూ స్వామివారు 1252వ ప్రశ్నకి సమాధానమిచ్చారు. తర్వాత మరొక గ్రంథం ప్రారంభించబోతారు, అంటే దీనిలోనే 2వ భాగాన్ని. స్వామివారి యొక్క దివ్య కరుణాకటాక్షాలు, వారు నిరంతర సంకల్పబలం, జగత్ కళ్యాణం, అందరూ క్షేమంగా ఉండాలని, విశ్వశ్రేయంగా అందరూ జ్ఞానవంతులై పెరుమాళ్ల కైంకర్యవరులుగా మెలగాలి అని కోరుకునే నిత్య ఆరాధన ఫలితం మనకొక భాగ్యంగా లభించి, ఈ గ్రంథం ఇటీవల కాలంలో మా తోడల్లుడి ద్వారా నాకు రావడం, అనుకోకుండా ఇది చెప్తే ఎలా ఉంటుంది అని ఒక మెరుపు లాంటి ఆలోచన భగవత్ కటాక్షం చేత కలిగి, ఒక పక్కన భయం ఉన్నా ఇంతలా ఒక పుస్తకం చెప్తామా, ఎవరైనా దీన్ని వినగలుగుతారా, వింటారా, కనీసం నాకైనా అర్థమవుతుందా అని అనుకుంటూ ప్రారంభించాను. చాలామంది అప్పుడప్పుడు ఫోన్లు చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇలాగ మనకి మంచి విషయాలని స్వామివారు అందించారు. దాసుడు చేసింది ఏమీ లేదు, ఉన్నదాన్ని చదివాను అంతే. స్వామివారు ఎంత శ్రమకూర్చి గ్రంథాన్ని రచించారో తెలియదు. వారి దివ్య పాదారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ, ఇది వింటున్నటువంటి మీ అందరికీ ఆచార్య కృప కలగాలి అని ఆశిస్తూ, అడియేన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.